சிவாய குரவே நமஹ. ஸ்ரீமாத்ரே நமஹ. ஸ்ரீவிஷ்ணு ரூபாய நமஸ் சிவாய. ஸ்ரீவிஷ்ணு ரூபாய நமஸ் சிவாய. ஸ்ரீ சந்திரமௌலீஸ்வராய நமஹ. நமோ பிரம்மாதிபியோ பிரம்ம வித்யா சம்பிரதாய கர்த்ருப்யோ வம்சர்ஷிபியோ நமோ குருப்யோ நமஹ. ஜகத்குருமயமேன சபா சதஸ்ஸுக்கு சவனிய நமஸ்சுரு சமர்ப்பணம் చేసుకుంటూ ஸ்ரீ தட்சிணாமூர்த்தி தத்துவ பிரவச்சனமலோ பாகங்கா சுவாமி யొక్క நாமము మూర్తి వాటి నుంచి వ్యక్తమయ్యేటటువంటి తత్వం ఏంటో వ్యాఖ్యానిస్తూ వేదములు మొదలుకొని ఆగమములు పురాణములు ఇతర స్తోత్ర వాంగ్మయము దక్షిణామూర్తి వైభవాన్ని ఏ విధంగా అందించిందో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. దక్షిణామూర్తి అంటే విద్యామూర్తి అని. విద్య కావలసిన వాడు దక్షిణామూర్తిని ఆశ్రయిస్తాడు. మానవుడు ప్రధానంగా బుద్ధిజీవి కదండి. అసలు మానవ అనే శబ్దమే మను అనే శబ్దం నుంచి వచ్చినది. మను శబ్దానికి అర్థం మన అవబోధనే అనే ధాతువు నుంచి, జ్ఞానము గల జంతువు అని. కనుక మానవుడు అంటే జ్ఞానము గల జంతువు అనే ఆశతో పెట్టారు ఆ పేరు. అది ఎప్పుడైనా సంపాదిస్తాడేమోనని. అంటే జ్ఞానము సంపాదించడానికి కావలసిన సరుకు భగవంతుడు వాడి బుద్ధులు పెట్టాడనమాట. అందుకు దాన్ని వినియోగించుకుని ఎప్పుడైనా గ్రహిస్తాడు అని. దీనిని మానవుడు భౌతికమైనటువంటి వాటిని ఆవిష్కరించుకోవడానికి వినియోగిస్తున్నాడు, అవసరం కూడా. తాను, తనతో పాటు సమాజము. కానీ తానేమిటో తెలుసుకోవడానికి వినియోగించే జ్ఞానం ఒకటి ఉందే అది. కనుక జ్ఞానాన్ని భౌతికమైన విజ్ఞానంగా పరిణమింపజేయడం ఒకటైతే, దానిని ఆత్మజ్ఞానంగా ఆవిష్కరించుకోవడం ఇంకొకటి. దీనినే మనం అపర పర విద్యలు అని రెండు చెప్తున్నాం. ఉభయ విద్యలకి ఈశ్వరుడు ఒక్కడే. తెలుసుకోవడం అనేది ఏది జరిగినా అది చైతన్య లక్షణం వల్లనే జరుగుతున్నది. చైతన్యం ఉంటూనే ఏదైనా తెలుసుకోగలం. ఇక్కడ ఒక వస్తువు ఉందని కంటి ద్వారా తెలుసుకుంటున్నామన్నా కంటికి ఆధారమైన చైతన్యం ఉండడం వల్లనే తెలుసుకుంటున్నాం. కనుక తెలుసుకోవడానికి మూలమైన చైతన్యం ఎప్పుడూ తెలివిగానే ఉంది. అందుకే అది చిత్ శక్తి అని చెప్పబడుతున్నది. దేని ద్వారా తెలుసుకుంటున్నావో దాన్ని తెలుసుకోవడం అనేది ఏది ఉందో అది ఆత్మజ్ఞానము అని చెప్పబడుతుంది. దాన్ని కూడా ఇచ్చేవాడు ఎవడు అంటే ఆ పరమేశ్వరుడే ఇస్తున్నాడు. కనుక సర్వ విద్యలకి ప్రభువు ఈశాన సర్వ విద్యానాం అని చెప్పుకున్నాం. కనుక దక్షిణామూర్తిని ఆశ్రయించిన వారికి రకరకములైన విద్యలతో పాటు కళా విద్యలు వచ్చి చిట్ట చివరికి బ్రహ్మ విద్య వరకు సంగీత సాహిత్యాది విద్యలు కూడా దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల పొందుతాం. అందుకే దక్షిణామూర్తి స్వరూపంలో పుస్తక ముద్ర కానీ, చిన్ముద్ర కానీ, అక్షమాలా ముద్ర కానీ, కొన్ని చోట్ల వీణాముద్ర, ఇవన్నీ కూడా మనకి ఆయన ఇచ్చే విద్యాస్వరూపాన్ని చెప్తున్నాయి. దక్షిణామూర్తి సంగీత విద్యాస్వరూపుడు, నాద విద్యాస్వరూపుడు, యోగ విద్యాస్వరూపుడు, అక్షర విద్యాస్వరూపుడు. అవి ఆయన ధరించినటువంటి చేతిలో ఉన్న వస్తువులే మనకు చెప్తూ ఉన్నాయి. గద్యశ్లోకమయీ వాంగ్నిస్సరతి వినా ప్రయత్నలేశమపి యద్భక్తానతస్థం సతతం ప్రణమామి దక్షిణామూర్తిం అని ప్రార్థిస్తారు ఆయన్ని. గద్యశ్లోకమయీ వాంగ్నిస్సరతి వినా ప్రయత్నలేశమపి, కాసింత కూడా ప్రయత్నం లేకుండా గద్యాత్మక శ్లోకాత్మకమైన వాక్కు ఎవరి భక్తుల నోటంట పలుకుతుందో ఆ దైవానికి నమస్కారం అన్నారు ఇక్కడ. అంటే దక్షిణామూర్తి అనుగ్రహం చేత ఆ జ్ఞానము బుద్ధి వికసించి ఆ రెండుతో కూడిన చక్కని వాక్కు ప్రయత్నరహితంగానే పలుకుతుంది. అంటే పురుష ప్రయత్నం అక్కర్లేదు. ఆ విధంగా ఆయన అనుగ్రహం ఉంటుందని సర్వ విద్యలకు ప్రభు అయిన ఆయన గురించి కీర్తించారు. ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రముల్లో మనం వేదవ్యాసుడు రచించిన దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెప్పుకున్నాం. దానికి సూత సంహితలో చెప్పిన స్తోత్రంతో పాటు వేదవ్యాసులు విడిగా రాసిన అష్టకంలో ఒకదాన్ని స్పర్శించాం. అలాగే శ్రీమద్ చక్ర భారతీ స్వామి వారు రచించినటువంటి ఉపాసకానాం యదుపాసనీయం అనేటువంటి శ్లోకంలో కొన్ని ముఖ్యమైన భాగాల్ని స్మరించుకున్నాం. ఇప్పుడు శంకర భగవత్పాదులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రంలోకి ప్రవేశిస్తూ ఆగాం మనం అక్కడ. అయితే శంకరుల వారు ఎన్ని స్తోత్రాలు రచించారు మనకు తెలిసి ఒక్కటే. కానీ దక్షిణామూర్తి మీద ఆయన చాలా స్తోత్రములు రచించారు. అందులో దక్షిణామూర్తి చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రం అని ఒకటి ఉన్నది. వర్ణమాలా స్తోత్రం అంటే దక్షిణామూర్తి మంత్రం ఏదైతే ఉందో అది 24 అక్షరాలతో కూడుకున్నది. అచ్చం గాయత్రి మంత్రం వల్లే. ఆ మంత్రం ఏంటో చెప్తారా అంటే సభల్లో మంత్రం చెప్పకూడదు కనుక నేను చెప్పను. దక్షిణామూర్తి నామాన్నే నిత్యం మననం చేసుకుంటే అదే మంత్రం అవుతుంది, అందులో సందేహం లేదు. కానీ ఆ మంత్రశక్తిని అందరికీ అందజేయడానికి శంకరుల వారు ఏం చేశారంటే ఆ మంత్రంలో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకాన్ని రచించారు. మొత్తం 24 అక్షరాలతో 24 శ్లోకములు అందించారు. ఈ శ్లోకం మనం శుచిగా స్వామికి నమస్కారం చేసుకుని నిత్యానుష్ఠానంగా చేయొచ్చు. ఇది మంత్రగర్భితంగా సమకూర్చారు. ఇదొక స్తోత్రం. మనకు బాగా ప్రసిద్ధిలో ఉన్న విశ్వందర్పణ దృశ్యమా నగరీ తుల్యం మరి ఒక స్తోత్రం. ఈ రెండు రకములైన స్తోత్రములు కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా విషయాన్ని చెప్పే శ్లోకములు 9, ఫలశ్రుతిని చెప్పేది 1, 10 శ్లోకములు, ధ్యాన శ్లోకములు మరో 4 కలుపుకున్నాం మనం. అయినప్పటికీ ఈ చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రం 24 ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి వివరంగా చెప్పకపోయినా కొంతైనా మనం స్మరించుకోవాలి. ఎందుకంటే అంత మంత్రగర్భితంగా ఆయన అందించారు. ఇందులో మనకి భగవాన్ని ఉపాసనా బలం ఎంత గొప్పగా పనిచేస్తుందో చెప్పారు ఇక్కడ. ఎందుకంటే తదు ఉపాసనా బలం చేతనే ఆత్మజ్ఞానం లభిస్తుంది అని ప్రతిపాదించారు ఆయన. అందుకే ఆత్మజ్ఞానానికి సంబంధించిన స్తోత్రము విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అనేది, భక్తికి సంబంధించిన స్తోత్రం ఈ చతుర్వింశతి వర్ణమాల స్తోత్రం. అయితే ఇందులో ఆత్మజ్ఞానం లేదు, అందులో భక్తి లేదు అనడం మహాపాపం. ఈ చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రంలో భక్తిని ప్రధానంగా చూపిస్తూనే ఆత్మజ్ఞానాన్ని నిబిడీకృతం చేశారు. అందులో ఆత్మజ్ఞానాన్ని ప్రధానంగా చూపిస్తూనే భక్తిని కలబోశారు. అందుకే మనం ముందు చెప్పుకున్న మాట మర్చిపోకుండా, జ్ఞానభక్తి కలిగినటువంటి వారు శంకరుల వారు అని. ఆ మార్గంలో వీటిని పరిశీలిస్తే, హోమిచ్చేతదస్య బుధైర్నానుగృహీతం యద్భాసేదం భాతి సమస్తం వియదాది యస్యాజ్ఞాత స్వస్వపదస్థా విధిముక్ష తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి. ఇది చతుర్వింశతి వర్ణమాల స్తోత్రం. ఈ ఒక్క శ్లోకాన్ని చెప్పుకుంటేనే ఇది శంకరులు తప్ప ఇంకెవరు రచించలేరు అని కూడా మనకి రూఢి అవుతుంది. ఓమిచ్చేతత్ అని మొదలుపెట్టారు. ఎందుకంటే దక్షిణామూర్తి మంత్రంలో ప్రథమ వర్ణమైనటువంటి ఓంకారంతో మొదలు పెడుతూ ఓమిచ్చేతత్ అనేటువంటిది వేదం పరమాత్మను చెప్పినప్పుడు ఓమిచ్చేత ఓమిచ్చేత్ అక్షరం అని మొదలు పెడుతుంది. ఓం అనే ఏకాక్షరం అని వేదము చెప్తున్నది. అదేవిధంగా అక్కడ ఓం ఇచ్చేతత్ యస్య బుధైర్నా అనుగృహీతం, బుధులందరూ కూడాను ఓం అనే అక్షరం ద్వారా ఎవరిని గ్రహిస్తున్నారో, ఎవరు ఉండడం వల్ల ఈ ప్రపంచమంతా ఉన్నదో, ఎవరి ప్రకాశం వల్ల ఈ ప్రపంచం ప్రకాశిస్తోందో, యద్భాసేదం భాతి సమస్తం, ఎవరి భాష వల్ల, యస్య భాషా సర్వమిదం విభాతి అనేటువంటి ఉపనిషద్ వాక్యాన్ని ఇందులో లీనం చేశారు. ఎవరి ఉండడం వల్ల ఈ ప్రపంచమంతా ఉందో, ఎవరి ప్రకాశం వల్ల ఈ ప్రపంచమంతా ప్రకాశిస్తున్నదో, ఏది ఈ ప్రపంచం, వియదాది ఆకాశాది సమస్తములు. ఎందుకంటే వ్యక్త జగత్తు అంటే మనకు వియదాది నుంచే మొదలవుతుంది, ఆకాశం నుంచే ఏర్పడుతున్నది. ఈ ఆకాశాది సమస్త భూతములు, ఆ భూత జాతం వల్ల ఏర్పడిన సమస్త భూతములు, ఇవన్నీ కూడా ఎవరి వలన ప్రకాశిస్తున్నాయో, ఎవరిని గురించి పూర్ణంగా తెలియలేక బ్రహ్మాది దేవతలు వారి వారి స్థానముల్లో ఉన్నారో, అంటే వారు నియమించిన వాడు ఆయన, కానీ వారు ఆయన పూర్తిగా తెలుసుకోలేరు. అది చెప్పడానికి మనకు శివలింగ తత్వంలో బ్రహ్మాదులు ఆయన తుది మొదలు తెలుసుకోలేకపోయారు అని చెప్తున్నారు. అలాంటి తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి, ఇక్కడ ప్రత్యంచం అనే శబ్దం వేశారు. ఎవడయ్యా దక్షిణామూర్తి అంటే ప్రత్యంచం, ప్రత్యక్ స్వరూపుడు అని. ఇక్కడ ప్రత్యక్ అంటే మన లోపల ఉన్నటువంటి వాడు, వెనుతిరిగి చూస్తే కనబడేవాడు. మనం వెనుతిరిగి చూడడం ఎప్పుడూ మనకు చేత కాదు. ముందే బాహ్యదృష్టి అనేది వేరు, అంతర్దృష్టి వేరు. అంతర్దృష్టి కలవారు ఎవరైతే ఉంటారో వారికి గోచరించేవాడు కనుక ఆయన ప్రత్యక్ష స్వరూపుడు. అందుకే ప్రత్యేగాత్మ అని పేరు ఆయనకి. మన ఆత్మశబ్దాన్ని ఎన్ని విధాలుగా వాడతామంటే, దేహాత్మ, పరమాత్మ, జీవాత్మ, భూతాత్మ, ప్రాణాత్మ, ఇన్ని రకాలుగా. ఏమంటే ఇన్ని ఆత్మలు ఉన్నాయా అండి అని కూడా. ఇన్నుంటే ఆత్మ ఎలా అవుతుందో అన్నది ఒక్కటే. నువ్వు ఆత్మభావాన్ని దేనియందు ఫోకస్ చేసుకున్నప్పుడు దాని విధంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు ప్రత్యేగాత్మస్వరూపుడు దక్షిణామూర్తి. దానిని ఇక్కడ నిబద్ధం చేయడానికి మనం అసలైన దక్షిణామూర్తి స్తోత్రం వైపు ప్రవేశిస్తాం. ఆ ప్రత్యేగాత్మ ఏంటో అక్కడ తేల్చడానికి ప్రయత్నిద్దాం. అది తేలేటట్టు చెప్పమని ఆయన్ని ప్రార్థిద్దాం. తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి. భగవానుడు పంచవదనములతో ఈ జగత్సృష్టంతో నిర్వహిస్తున్నాడు, కానీ దక్షిణవదనంతో ఆయన మనకి అనుగ్రహించేటువంటిది బ్రహ్మ విద్యని. అందుకే రుద్ర ఎత్తే దక్షిణం ముఖంతేన మాం పాహి నిత్యం అనే వేదమంత్రాన్ని మనం చెప్పుకున్నాం. ఈయన కేవలం బ్రహ్మ విద్యనే ఇస్తాడా, అయితే ఎప్పటి నుంచి తొందరలేదులేండి ఈయన గురించి అని కాదు. ఇక్కడ సర్వము ఇచ్చేవాడు ఆయన. నమ్రాంగానాం భక్తి మతాం య పురుషార్థం దత్తే క్షిప్రం హంతి చ సత్సర్వ విపత్తి పాదాంభోజ ధ్వస్త నిజాప స్మృతిమీశం తం ప్రత్యంచం దక్షిణ వక్త్రం కలయామి. నమ్రాంగానాం భక్తిమత, ఎవరైతే నమ్రులై శరణు వేడి ఆయన్ని ఆశ్రయించే భక్తులున్నారో వారికి పురుషార్థములన్నీ వెంటనే ఇచ్చి వారి విపత్తులన్నింటినీ కూడా క్షిప్రం హంతి వెంటనే తొలగించుతాట ఆ స్వామి. తన పాదాంభోజముల క్రింద అపస్మారుణ్ణి మర్దించేటటువంటి ఆ ప్రత్యక్ష రూపుడైన దక్షిణవదనుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఈయన ఆశ్రయించిన వారు నాతోనే మొదలా అంటే మోహధ్వస్తై వైనిక వైయాసిక ముఖ్యా సంవిన్ముద్రా పుస్తక వీణాక్ష గుణాఢ్యం హస్తాంభోజైర్బిభ్రతమారాధితవంతం తం ప్రత్యంచం దక్షిణ వక్త్రం కలయామి. మోహధ్వస్తై, మోహాంధకారం పోగొట్టుకోవడానికై సమస్తములైన బ్రహ్మవాదులు విద్యావేత్తలు కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నారో అటువంటి చతుర్హస్తములలో వీణ పుస్తకము చిన్ముద్ర అక్షమాల ధరించినటువంటి ఆ దక్షిణ వక్త్రుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను. భద్రారూఢం భద్రదమారాధీతృణాం భక్తి శ్రద్ధాపూర్వకమీశం ప్రణమంతి. భద్రారూఢం, ఆయన భద్రంగా కూర్చున్నట్ట. భద్రం అంటే అర్థం ఏమిటి? నిశ్చల స్థితి, స్వాత్మస్థితే భద్రం. ఆ స్థితి యందు ఉన్నటువంటి వాడు తనను ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, తనను ఎవరు ఆరాధిస్తున్నారో వారికి భద్రమునిచ్చేవాడు. అందుకు భద్రదం ఆరాధయితృణాం, ఆయన ఆరాధించే వారికి భద్రాన్నిచ్చేటువంటి భద్రస్వరూపుడు. భద్రం అంటే క్షేమము, మోక్షము, ఆ రెండిటికే మరొక పదం శివం అని అర్థం. కనుక శివస్వరూపాన్ని ఇక్కడ భద్రమని చెప్తున్నారు. అటువంటి ఆయన్ను భక్తి శ్రద్ధాపూర్వకంగా నమస్కరిస్తున్నాను అని చెప్పి, అసలు ఆయన పాద సేవ ఉన్నదే ఆ భక్తి, అది ఒక్కటే ఈ సంసార సాగరం నుంచి మనల్ని దాటించగలిగిన నౌక అని తీర్మానిస్తున్నారు జగద్గురువులు శంకరుల వారు. అంభోరాసౌ సంస్కృతి రూపే లుటతాం తం తత్పారం గంతు యత్పదభక్తి దృఢ నౌక సర్వారాజ్యం సర్వగమానం దపయోధిం తం ప్రత్యంచం దక్షిణ వక్త్రం కలయామి. సంస్కృతి రూపే అంభోరాసౌ, సంసారం అనేటటువంటి మహాసముద్రం, దానిలో పడుతూ లేస్తూ మునుగుతూ వెళుతున్నటువంటి వారికి ఎవరి పాదభక్తి దృఢమైన నౌకలా ఉపకరించి ఒడ్డును చేర్చుతుందో అటువంటి సర్వారాజ్యుడు ఆనంద సముద్రుడు అయినటువంటి ప్రత్యక్ష స్వరూపుడైన దక్షిణామూర్తికి నమస్కారం. పైగా ఆయన్ని హృదయంలో ధ్యానిస్తే చాలు మేధావి అవుతారట. అందుకే ఆయన పేరుకు ముందు మేధాదక్షిణామూర్తి అన్నారు. అసలు నిజానికి దక్షిణామూర్తి అంటే చాలు, మేధాదక్షిణామూర్తి, శుద్ధ దక్షిణామూర్తి, ఇవి ఆయన ఇచ్చే ప్రయోజనాలు బట్టి పెట్టిన పేర్లు. ఈ మేధ అన్నిటికంటే ముఖ్యం అది కదండి. వేదముల్లో మేధా సూక్తం ఉంది. మేధస్సు కూడా ఈశ్వరుని యొక్క శక్తి విశేషం. శ్రద్ధ, మేధ, ప్రజ్ఞ ఇవన్నీ ఈశ్వరుని యొక్క శక్తి విశేషాలు. మన బుద్ధికి ఉండవలసినవి ఇవి. సర్వసమగ్రంగా ఉన్నప్పుడు వాడు ఆత్మతత్వాన్ని తెలుసుకోగలడు. కేవలం ఈ శరీర నిర్వాహక అనుకుండాల్సిన బుద్ధి ఉంటే చాలండి అనుకుంటే వాడు ఇదే తెలుసుకుంటాడు. అసలు కావలసింది ఈ జన్మ ఇచ్చింది దీన్ని దానికి వినియోగించుకోవడానికి. కనుక ఈ మేధస్సు సద్వినియోగం కావాలంటే ఇది ఇచ్చినవాడు ఆయన గనక పరిమితిగా మనం తెచ్చుకున్నాం. అపరిమితుడైన ఆయన్ని ఆశ్రయిస్తే ఈ శక్తిని అపరిమితం చేసి మనల్ని పరిమితి నుంచి అపరిమితంలోకి తన్మయం చెందించేటువంటి వాడు గనక మేధావిస్యాదింధువతంసం ధృతవీణం కర్పూరాభం పుస్తక హస్తం కమలాక్షం చిత్తే ధ్యాయన్ యస్య వపుర్ద్రాం నిమిషార్థం తం ప్రత్యంచం దక్షిణ వక్త్రం కలయామి. ఎక్కువసేపు ధ్యానించనక్కర్లేదయ్యా, ఒక నిమిషంలో సగం ధ్యానించన్నట్ట. నిమిషంలో సగం సేపు ధ్యానిస్తే చాలండి దక్షిణామూర్తిని, ఆ స్వరూపాన్ని. భగవద్ ధ్యానం అంత గొప్పది. ఏమండి సాకారాన్ని ధ్యానించాలా, నిరాకారాన్ని ధ్యానించాలా, ఈ పిచ్చి ప్రశ్నలతో అసలు ఏదీ లేకుండా ఉండిపోతున్నాం మనం. ఆయన దివ్యస్వరూపం, మనకు ఆకారం ఉన్నంత వరకు మన ఆకారం ఉందన్న స్పృహ ఉన్నంత వరకు సాకారాన్ని ధ్యానించాలి. ఎందుకంటే మనలాంటి ఆకారం కాదు ఆయనది. లీలయాధృత విగ్రహ, లీలగా ధరించాడు. మనం కర్మేణ ధృత విగ్రహ, కర్మతో ధరించాం మనం. ఆ రెండింటికి అంత తేడా ఉంది. లీలయాధృత విగ్రహం, లీల ఏమిటి? అనుగ్రహమే లీల. మనల్ని అనుగ్రహించడానికై భగవానుడు రూపం ధరించాడు. నన్ను కాపాడడానికి ఆ రూపంతో వచ్చినప్పుడు ఎందుకు ధ్యానించకూడదండి? నాకు సహాయపడడానికి ఒకతను వచ్చి అందిస్తే ప్రశ్నించకుండా ఆసరాన్ని అందుకోవాలి. అలాగే భగవానుడు చక్కని రూపాన్ని ధరించి మనల్ని అనుగ్రహించడానికి వచ్చినప్పుడు మనం కూర్చుని ధ్యానం చేయడమే, ఎక్కడికెళ్ళి కొనుక్కు తేవాలా? అయితే దానికంటే మహాకష్టం ఇదే. తలపులన్నీ నిలిపి తారక రూపుని నిజతత్వార్థము నిమిషమైనా తెలిసి రామచింతనతో నామము చేయో మనసా అన్నారు త్యాగరాజస్వామి. నిమిషం పాటైనా అన్నారు. ఓ నిమిషం కదా అనిపిస్తుంది, ప్రయత్నించండి. ఒక్క క్షణంలో ఏం పరిగెడుతుందో బుద్ధి, దానికి నిలకడలేదు. నిలకడలేదు గనకనే ఏది నిలిచి ఉందో దాన్ని తెలుసుకోలేకపోతుంది. తిరిగే వస్తువు నిలిచిన వస్తువుని ఎక్కడ చూడగలదు, లేదా నిలిచిన వస్తువును కూడా తిరుగుతున్నట్టే చూడగలదు, ఎందుకంటే వీడు తిరుగుతున్నాడు కనుక. మనం వెళుతూ ఉంటే తిరుగుతున్న వస్తువులో మనం కూర్చుంటే దానితో పాటు వెళుతూ ఉంటే నిశ్చలమైన వస్తువులు కూడా తిరుగుతున్నట్టు కనిపించి చెట్లు ఎలా వచ్చేస్తున్నాయో నాతో అనుకుంటాట ట్రైన్లో ఉన్నవాడు. వాడు ఎంత మూర్ఖుడు. అలాగే ఈ సర్వ వ్యాపకమైన ఈశ్వర చైతన్యాన్ని కూడా చలనం వలె భావిస్తూ ఉంటాడు వాడు. కారణం నిరంతర భ్రమణం 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 భ్రమే భ్రమణం భ్రమణమే భ్రమ. ఇలాగా భ్రమతో భ్రమించేటటువంటి వాడు ఉన్నాడే వీడికి ఆ భ్రమ అనేది అంత భయంకరమైనది అనమాట. ఈ నిలకడ లేని వాడికి అని అర్థం కాదు. అయితే నిలకడగా ఒక్క నిమిషంలో సగం అన్నారండి. ఇంకా త్యాగరాజస్వామి వారు నిమిషమని పెద్ద సమయం చెప్పేశారన్న. నిమిషం సేపుటండి. గురువుగారు ఎంత దయమనంటే అర నిమిషం చాలండి అన్నారు. అర నిమిషం చాలుట. కంచి మహాస్వామి వారు అంటారు, నాయన నా గురుదక్షిణిస్తాను బోల్డ్ బోల్డ్ పట్టుకొస్తున్నారు కదా, ఏం అక్కర్లేదు, మీ రోజుల్లో 2 నిమిషాలు నాకు దానం చేయండి అన్నట్ట. నాకు దానం చేయండి అంటే అర్థం ఏంటి, ఆ 2 నిమిషాలు గురువుగారికి దానం చేసేసాం కనుక ఆ 2 నిమిషాలు భగవద్ధ్యానానికి వినియోగిస్తాం అది అని చెప్తుంది. ఒక్క 2 నిమిషాలు ఏమిటండి, 2 నిమిషాలకు అంత పవర్ ఉందా, చాలా ఉందండి. క్షణానికి ఎంత పవర్ ఉందో మనకి యాక్సిడెంట్లు చెప్తాయి. క్షణకాలంలో భయంకర వెంట్రుకవాసి అంత. తప్పిపోయిన ట్రైను క్షణం ఆలస్యమైనా మనం అందుకోలేమే. క్షణానికి చాలా సమయం విలువ ఉంది, అలాగే నిమిషానికి ఇంకా విలువ ఉంది. నిమిషం అంటే తక్కువ అండి 60 సెకండ్లు. 60 సెకండ్లు నీ మనసు ఎన్ని అమెరికాలు తిరిగి రాగలదు, దాన్ని అంతసేపు నిలబెట్టడం ఎంత కష్టం. అలాంటిది నిమిషార్థం. ధ్యాన మార్గంలో ఉన్నటువంటి వారు, ధ్యాన మార్గంలో మనం పడుతున్న అవస్థలు గమనించేటువంటి వారు ఇంత చక్కగా చెప్తారు. ఆ నిమిషార్థం సేపు నువ్వు ఎవరిని ధ్యానించాలంటే ఇక్కడ వర్ణన వింటూ ఉంటే మన మనసుకు పట్టేస్తారండి. నిమిషార్థం సేపు ఇదేనా ఏకాగ్రంగా వింటే చాలు మనం. ఇక్కడికి వచ్చి ఏమన్నా ఇంటి దగ్గర నిద్ర పట్టట్లేదు కనుక ఎలాగని ఇక్కడ జోగుతాం అంటే నేనేం చెప్పలేను. అందుకే మన శ్రీమద్ రామారావణ గోవింద హార్ అంటారు, అది నిజం. హరే అది హార్ అయిపోయాడు పాపం ఆవలింతల వల్ల. సరే పక్కన పెడదాం. ముఖ్యంగా ఎందుకంటే ఈ మాట అంటున్నాను, దక్షిణామూర్తి తత్వం అంటే అంత తేలికైన విషయం కాదు. అంత అర్థమైనట్టు చెప్పలేదండి అనడం కాదు, అంత అర్థం చేసుకోలేకపోయేమండి అని అనుకోవలసిన పరిస్థితి ఉంది దక్షిణామూర్తి దగ్గర. అసలు దిగితే అది, ఎందుకంటే దక్షిణామూర్తి తత్వము అని హెడ్డింగ్ పెట్టుకున్నాం కనుక దిగాల్సిందే. దీనికి బ్రెయిన్ని చాలా జాగ్రత్తగా పెట్టాలండి. మనకు అన్నిటికంటే గొప్ప సులభమైన మార్గం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం అనుకుంటాం, అవునా లేదా? అన్నిటికంటే సులభం. అందుకోసం బద్ధకస్తులు ఏవీ చేయలేని వాళ్ళు వాళ్ళు ఈ మార్గం వైపు తిరిగిపోతే భలే ఉంటుంది అనుకుంటారు. ఇంకా చేసే పని ఏం లేదు కనుక కాస్త అందరు అక్కడ కూర్చుంటారు, మనం కూడా ఈ స్తంభం చోట చూసుకుని మంచి మాట 4 చెవిలో పడితే వినొచ్చేద్దాం అనేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి ఆధ్యాత్మ రంగంలో ప్రవేశం ఉండదు అండి అన్నారు వివేకానంద. నేను అనలేదు, దృఢిష్ట బలిష్ట అన్నారు. అన్ని ఇంద్రియములు బాగా పనిచేసేవాడే ఆధ్యాత్మ రంగంలో పనిచేయగలట. సృష్టిలోనే అదేం పెద్ద బ్రహ్మ విద్య అని అంటాం, అంటే బ్రహ్మ విద్య ఎంత పెద్దదండి. లౌకికమైన విద్యకే నానాయాతన పడుతున్నావే, బ్రహ్మ విద్యకి ఎంత యాతన పడాలి. ఆ యాతన ఏంటంటే ఏకాగ్రత, అది కావాలి. ఆ ఏకాగ్రతతో కూడా ధ్యానం కావాలి. ఆ ధ్యానం సాధనలో నిమిషార్థం చాలు, నిమిషార్థం చాలట. ఆ నిమిషార్థమైనా సరే ధ్యానించవయ్యా అంటున్నారు. ఇక్కడ ఆ స్వరూపాన్ని చెప్తున్నాడు చూడండి, ఇందువతంసం. చంద్రుణ్ణి సిగపయ్యగలిగినటువంటి వాడు ధృతవీనం, వీణను ధరించినటువంటి వాడు. ఇక శరీరం కర్పూరాభం, కర్పూరం వలె తెల్లగా ఉండి పుస్తకహక్షం, పుస్తకహస్తం, పుస్తకాన్ని ధరించినటువంటి వాడు. కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామి యొక్క యశవపురుహు ఆ దివ్యమైన శరీరాన్ని నిమిషార్థం సగం నిమిషం కూడా ధ్యానిస్తే చాలు మన మేధావి స్యాత్, వాడు మేధావి అవుతాడు అన్నాడు. వాడు మేధావి అవుతాడయ్యా అని, తం ప్రత్యంచం దక్షిణ వక్త్రం కలయామి అని ఇంకా చాలా చెప్పారనుకోండి. ఇందులో యోగ రహస్యములు, స్వాత్మజ్ఞానము, ఇచ్చాదులు కూడా ఈ స్తోత్రం చెప్పారు. ఎందుకంటే కోకిలని ఏ తోటకు తీసుకెళ్ళినా ఒక్కలాగే పాడుతుంది, శంకరుల వారిని ఏ స్తోత్రం రచించమన్నా ఒకే తత్వాన్ని చెప్తారు. ఎక్కడ చెప్పినా ఆయన భక్తిలో మాట్లాడమన్నా జ్ఞానంలో మాట్లాడమన్నా ఒక్కలాగే మాట్లాడతారండి. స్వభావం అది, స్వభావం అది. ఆ స్వభావం చేత ఇక్కడ కూడా వేదాంతమే చెప్తున్నారు ఆయన, ప్రత్యాహార ప్రాణ నిరోధాది సమర్థైర్ భక్తైర్ దాంతై సంయత చిత్తైహి యతమానైహి స్వాత్మత్వేన జ్ఞాయత ఏవ త్వరయాస్తం ప్రత్యంతం ప్రత్యంచం దక్షిణ వక్త్రం కలయామి. ప్రత్యాహారము ప్రాణాయామము ఇత్యాది యోగముల ద్వారా నిగ్రహ సంపత్తితో ధ్యానం చేసి యోగులందరూ ఏ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటున్నారో అతి త్వరగా ఆ ఆత్మతత్వ స్వరూపుడైన దక్షిణామూర్తిని నమస్కరిస్తున్నాను అని ఈ మంత్రమాతృక వర్ణమాల స్తోత్రాన్ని ఆయన అందించారు. చతుర్వింశతి వర్ణమాల స్తోత్రం అన్నారు. శంకరుల వారు హైందవ ఉపాసనా మార్గములన్నింటినీ ఉద్ధరించారు అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అందులో ఈ భక్తి మార్గంలో ఉన్న ఉపాసనా సిద్ధాంతాలని ఇలాగే అమ్మవారి పూజల్లో మనకి మానసిక పూజా స్తోత్రం రచించేటప్పుడు మంత్రమాతృక వర్ణమాల స్తోత్రం కనిపిస్తుంది. అక్కడ పంచదశి అక్షరంతో మొత్తం 15 శ్లోకాలు రచించారు. ఇక్కడ ఏం చేశారు, 24 అక్షరాలతో రచించారు. అక్కడ ఇక్కడ కూడా ఆయన అందించింది మాత్రం ఆత్మవిద్యా మహావిద్యనే. అందుకు ఇప్పుడు వివరించుకుని ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని మరో మహానుభావుడి యొక్క ధ్యానంతో దర్శించి అన్ని మార్గాలు వారు ఏ విధంగా ఆరాధించారని చెప్పడానికి ఇది. అందులో మనకి సర్వదేవతల్ని కీర్తించి సర్వక్షేత్రముల్లో ఉన్న దేవతల్ని తన సంగీతంతో పరవశింపజేసి అనుగ్రహాన్ని పొందిన మహానుభావులు దీక్షితులు వారు. సంగీతమూర్తిత్రయంలో ఒకరాయన మహోపాసకుడు, పైగా దక్షిణామూర్తి విద్య అయినటువంటి శ్రీవిద్యలో ఉద్దండు. ఆ శ్రీవిద్య పరదేవత అయినటువంటి ఆ తల్లి ఆయనకి వీణను ప్రదానం చేసింది. ఆ వీణంటే దక్షిణామూర్తి స్వరూపమే. అంతేకాదు వారిద్దరు బిడ్డ ఒక ఆయన ఉన్నాడు, బ్రహ్మ విద్యా స్వరూపుడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి. ఆయన కలకండ పెట్టాడు ఆయన నోట్లో. వెంటనే స్వామినాథ పరిపాలయాసుమాం శ్రీ గురుగుహ తారయాసుమాం అంటూ గురుగుహ ముద్రతో ఎన్ని కీర్తనలు అందించాడు మహానుభావుడు. ఆయన నుతించని దేవత లేదండి, సర్వదేవతల్ని కీర్తించాడు. ప్రతి కీర్తన మనం పలికేటప్పుడు వినేటప్పుడు అందులోంచి దేవత కనిపిస్తాడు. అంత దివ్యంగా అందించిన ఆయన దక్షిణామూర్తి మీద చాలా కీర్తనలు రచించారు. ఆయన పెద్ద ఉపాసకుడు, తత్వవేత్త, పైగా శంకరాచార్యుల వైపై కూడా ఒక సంకీర్తన రచించారు ఆయన. అంటే శంకర అద్వైత సిద్ధాంతాన్ని తన హృదయంలో నింపుకున్నవాడు ఆయన. అందువల్ల ఆయన కూడా ఈ దక్షిణామూర్తిని కీర్తిస్తూ దక్షిణామూర్తే విదళిత దాసార్తే చిదానంద పూర్తే సదా మౌని కీర్తే దక్షిణామూర్తే. దక్షిణామూర్తి విదళిత దాస ఆర్తే, దాసులు అంటే ఆశ్రయించిన వారు అని ఇక్కడ అర్థం. సమర్పణ ఆశ్రయం ఈ రెండిటికీ దాసత్వం అని అర్థం. భగవంతుడికి తమను తాము సమర్పించుకుని ఆశ్రయించిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఆర్తిని పోగొట్టేవాడు దక్షిణామూర్తి. చిదానంద పూర్తి, పూర్తి అంటే ఇక్కడ పూర్ణత్వము అని అర్థం చేసుకుని చిదానందమే నిండుగా కలిగినటువంటి వాడు. అందువల్లనే సదా మౌని కీర్తే, మౌనులైనటువంటి వారు. మౌనులైన వారు అంటే అన్ని అల్లకల్లోలాలు అణగిన వారు అని, మనోలయం చెందిన వాళ్ళు. వాళ్ళు ఎల్లవేళలా ఆయన్నే ధ్యానిస్తూ కీర్తిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు అంటే స్వరూపము మంత్రము తత్వము అన్నీ కీర్తనలో చెప్పిస్తున్నారు ఆయన. అక్షయ సువర్ణవట వృక్షమూల స్థితే. స్వామి కైలాసంలో ఋషులందరికీ ఎలా కనబడ్డాడో మనం భాగవతం ఆధారంగా మొదటి రోజునే వివరించుకున్నాం. సువర్ణవట వృక్షమూలంలో ఉన్నట్ట. సువర్ణం అంటే బంగారు చెట్టు అని మాత్రమే కాదు, అనేక వర్ణములతో కూడుకుని అందులోంచి సు మేలును కలిగించేటువంటి లక్షణం కలిగినటువంటి అది. పైగా అక్షర వృక్షం ఉన్నది, అక్షరం ఒక మహావృక్షంలా విస్తరించేది అనేది సువర్ణము. ఈ అక్షర వృక్షాలకు అందరికీ మూలమైన నాదస్వరూపుడు ప్రణవస్వరూపుడు ఆయన. రక్షమాం సనకాది రాజయోగిస్తుతే రక్షిత సద్భక్తే శిక్షిత దుర్యుక్తే. సద్భక్తుల్ని రక్షిస్తాడు. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యం ఏంటండి, ఇక్కడే కూర్చుంటూ ఆయన ముందే దండం పెడతాం కానీ బుద్ధి భయంకరంగా ఆలోచిస్తుంటుంది. మనకే తెలిసి ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నాను అని మనమే అనుకుంటాం. అంటే మన ఆలోచన కూడా మన చేతుల్లో లేదనమాట. మరి దుర్యుక్తులన్నీ ఎలా పోతాయండి, ఆ పట్టు పట్టాలి. ఆయన పాదాన్ని పట్టుకుంటే శిక్షిత దుర్యుక్తే, ఆ దుర్యుక్తుల్ని శిక్షిస్తాడు. అక్షరానురక్తే, అక్షరములయందు అనురక్తుడై ఉంటాడు. అంటే ప్రతి అక్షరములయందు ఆయనే నిత్యం ప్రవహిస్తున్న చైతన్యము. అవిద్యా విరక్తే, అవిద్య పట్ల విరక్తి కలివాడు. ఈయన్ని ఆశ్రయిస్తే నిఖిల సంశయహరణ నిపుణతరయుక్తే. దక్షిణ అనే శబ్దానికి ఇక్కడ వ్యాఖ్యానం ఇస్తున్నారు దీక్షితుల వారు. నిపుణ అంటే దక్షిణత్వం, ఆ అందులో ఆ దాక్షిణ్యం ఎలాంటిదంటే ఎవరికూ లేదు ఆయనకి, అది నిపుణ తరయుక్తే, ఎవరికీ లేని నైపుణ్యం ఉందిట. అదేమిటంటే నిఖిల సంశయ హరణ, అన్ని సందేహాలు తీర్చగలిగేవాడు ఆయన ఒక్కడే, ఇంకెవరూ కాదు. ఎందరు మీకు ఎన్ని చెప్పినా మీ ఆత్మగా ఉండే మీ గురువు ఎవడైతే ఉన్నాడో వాడు సాక్షాత్కరించే వరకు సందేహాలు ఉంటూనే ఉంటాయండి. దేహం ఉన్నంత వరకు ఉండేదే సందేహం, అది సందేహం. దేహం ఉన్నంత వరకు ఉంటుంది, సందేహాలు ఎంత దాకా ఉంటాయండి అంటే అంతవరకు ఉంటాయి. ఇది పోవాలి అంటే సమాధానం ఆయనే ఇవ్వగలడు, పూర్ణ సమాధానం ఇవ్వగలడు, ఎందుకంటే ఆయనకే సందేహం లేదు గనక. నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని అని దక్షిణామూర్తి రూపుని గురించి అన్నాం కదా. అందుకు ఆయన యొక్క నైపుణ్యం అంతా ఏమిటయ్యా అంటే నిఖిల సంశయ హరణ నిపుణతరయుక్తే నిర్వికల్ప సమాధి నిద్రా ప్రసక్తి. ఆయన అసలు నిద్ర లేనివాడే జ్ఞానాన్ని పొందగలడు, కానీ ఈ నిద్రలో దొరికే జ్ఞానంట. ఏ నిద్ర, యాని శాసరవు భూతానం తస్య జాగ్రత్త సంయమైన గీతలో చెప్పినట్లుగా నిర్వికల్ప సమాధి అనే నిద్ర అన్నాడు. ఇది నిర్వికల్ప సమాధి నిద్ర అని అంటారండి ఎవడైనా. ఈయన ఎందుకన్నారు నిద్ర అంటే ఏమిటి? మామూలు మన నిద్ర అనుకుందాం, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండడం నిద్ర, అవునా లేదా? మన నిద్ర అట్టాంటిదే. వాళ్ళకి అసలు ఎప్పుడూ బయట ప్రపంచంతో సంబంధం ఉండదు, ఎందుకంటే లోపలి ప్రపంచంతో తన్మయం చెందారు గనక. లోపలి ప్రపంచం ఎవడు? ఆ పరమాత్మ. దానితో తన్మయం చెందారు గనక బాహ్య జగద్దృష్టి లేదు వాళ్ళకి, బ్రహ్మదృష్టి మాత్రమే ఉన్న కారణంగా వాళ్ళ నిద్ర అంటే సమాధి. దీన్నే నిద్ర సమాధి స్థితి అన్నారు శంకరుల వారు ఆత్మాత్వం శ్లోకంలో. ఇది ఆంతర్యం, నిర్వికల్ప సమాధి నిద్రా ప్రసక్తే. అక్కడ ప్రసక్తుడైనటువంటి వాడు అఖండైకరస పూర్ణారూఢ శక్తి అపరోక్ష నిత్య బోధానంద ముక్తే. దక్షిణామూర్తి తత్వం అంతా పెట్టేశాడండి ఒక్క పాటలో మహానుభావుడు. అఖండ ఏకరస పూర్ణుడైన, ఎక్కడా కూడా ఖండము లేదు, పూర్ణత్వమైన రసము. రసం అంటే రసోవైశ ఆనంద స్వరూపము అని అర్థం అన్నమాట. అలాంటి రసపూర్ణమైనటువంటి దానియందే ఉన్న మూర్తి ఆయన. అరూఢశక్తి అపరోక్ష నిత్య బోధానంద ముక్తి. అపరోక్షం, అపరోక్ష జ్ఞానం గురించి మనం చెప్పుకున్నాం. ఎవరి వలన ప్రత్యక్షం పరమేశ్వర శివత్వము అపరోక్షమవుతుందో ఆయన దక్షిణామూర్తి అని మార్కండేయుడు చెప్పినటువంటి దక్షిణామూర్తి ఉపనిషత్తు వాక్యాన్ని ఇక్కడ మనం స్మరించుకుని శంకరుల వారి అపరోక్షానుభూతి కూడా ఇక్కడ శంకరుల వారి మాటలు ఎన్నెన్ని కనిపిస్తున్నాయో మనకి తెలుసు. ఎందుకంటే ఆ శంకర సంప్రదాయానికి చెందిన మహానుభావుడు గనక. సుఖతర ప్రవృత్తే స్వ అజ్ఞాన నివృత్తే స్వగురు గుహోత్పత్తే స్వానుభోగ తృప్తే దక్షిణామూర్తే విదళిత దశార్తే. అంటే సంగీత మార్గంలో కూడా మనం ఆ స్వామిని స్మరించుకునే చక్కటి రహస్యాల్ని మనకు శంకరాభరణం అనే రాగంలో మహానుభావుడు దీక్షితులు వారిచ్చారు. శ్రీ దక్షిణామూర్తిం సదా చింతయేహం సదా ఆనంద విద్యాప్రద గురుగుహ కీర్తిం శ్రీ దక్షిణామూర్తిం అని మరొక కీర్తనలో అంటారు ఆయన. సదా ఆనంద విద్య, సదానంద విద్య అంటే ఏంటండి? బ్రహ్మ విద్య. మన లోకంలో ఏ విద్య నేర్చుకున్నా దేనికోసం నేర్చుకుంటున్నా? ఆనందం కోసమే. కానీ సదానందములు కావు, ఆభాసానందములే. సదానందం అంటే సహజానందం. ఆనందం ఏది? సహజత్వమే ఆనందం. సహజత్వం ఏది? ఆత్మయే సహజం. కనుక సదానంద విద్యాప్రద గురుగుహ కీర్తిం వేదాంత బోధకం విజయ చిన్ముద్రాంగం నాదాంత వేదితం నిజ సనకాదినుతం శ్రీ దక్షిణామూర్తిం సదా చింతయేహం అని దీక్షితులు వారు మరొక కీర్తనలో చెప్పారు. ఇన్ని రకములైన భావాల్ని మనం గురువులందరూ చెప్పిన వాటిని స్మరించి దక్షిణామూర్తిని ఆశ్రయిస్తూ మొన్న మనం ప్రారంభించుకున్నటువంటి ప్రార్థన శ్లోకంలో మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. శంకరుల యొక్క మరియొక దక్షిణామూర్తి స్తోత్రానికి వెళుతున్నాం. దశ శ్లోకి అని చెప్పబడేటువంటి దక్షిణామూర్తి స్తోత్రం ఇది. దీనికి ధ్యాన శ్లోకంలో మొట్టమొదట మౌన వ్యాఖ్య గురించి మనం చెప్పుకున్నాం. ఎందుకు మౌన వ్యాఖ్య అంటే వ్యాఖ్యానించేది ఏది కూడా అది కాదు,